మహాభారతం వేదవ్యాసుడు రాశాడు. ఆయన అసలు పేరు కృష్ణ. పరాశర సత్యవతుల సంతానం. పుట్టగానే ద్వీపంలో వదిలివేయబడ్డాడు గనక కృష్ణద్వైపాయుడని పేరు వచ్చింది. వేదాలను వర్గీకరించాడు కనుక వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. సుమారు 5000 సంవత్సరాలకు ముందు కౌరవ పాండవుల మధ్య చెలరేగిన దాయాదుల ఆస్తి వివాదం భారతంలోని కథావస్తువు. ఈ కథను వైశంపాయనుడు పాండువంశానికి చెందిన జనమేజయుడికి వినిపించాడు. భారతంలో 18 పర్వాలున్నాయి. పంచమవేదంగా కీర్తి పొందింది. భారతంలో దొరకనిదేది భారతదేశంలో దొరకదనేది సంస్కృత సూక్తి. తింటే గార్లు తినాలి, వింటే భారతం వినాలి అన్నది బహుళ ప్రచారంలో ఉన్న తెలుగు నానుడి. రసవన్మయ నీతి కథాసాగరం భారతం. కౌరవ పాండవుల వంశవృక్షం. శంతనుడికి భార్యలు 2, గంగాదేవి, సత్యవతి. కుమారులు 3. గంగాదేవి వల్ల దేవవ్రతుడు అంటే భీష్ముడు, సత్యవతి వల్ల చిత్రాంగదుడు విచిత్రవీరుడు. విచిత్రవీరుడికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. అంబిక కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కుమారుడు పాండురాజు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, వాళ్లు 100. పెద్దవాడు దుర్యోధనుడు. పాండురాజు కుమారులు పాండవులు, వాళ్లు 5, పెద్దవాడు ధర్మరాజు. కథా ప్రారంభం. వ్యాస గణేశులు. పరాశర మునీంద్రుడికి, సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు. సత్యవతి అసలు పేరు కాళి, మత్స్యగంధి అని కూడా అంటారు, బెస్తపిల్ల. చేతిదేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు. అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు. కాళింది నదీతీరణ జరిగిందిది. శాపవశాన చేపరూపణ ఆ నదిలో ఉన్న అద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది. చేప గర్భం ధరించింది. కడుపుతో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బెస్తవాడి వలకు చిక్కింది. తీరా దాన్ని ఇంటికి తీసుకొచ్చి కోస్తే ఆ చేప కడుపులో 2 పసికందులున్నారు. ఆ 2 మగపిల్లవాణ్ణి బెస్తరాజుగారికే ఇచ్చేశాడు. ఆడపిల్లను తానే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ అమ్మాయికి కాళి అని పేరు పెట్టారు. కాళి పెరిగి పెద్దదయింది, పెళ్ళీడు పిల్లయింది. పరాశర మహర్షి ఒకరోజు కాళింది నది దగ్గరకు వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు. ఆ సమయంలో కాళీ తండ్రి నది ఒడ్డున అప్పుడే చద్దిమూట విప్పుకుని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని అవతలి ఒడ్డుకు తీసుకువెళ్లమని కూతుర్ని పురమాయించాడు. మత్స్యగంధి సరేనంది. మహర్షి పడవలోకి ఎక్కాడు. పడవ నడుస్తోంది. ఎగిసిపడే అలలు, ఎగిరిపడే చేపపిల్లలు, పడవ నడిపే వయ్యారి పరాశరుడికి చిత్తచాంచల్యం కలిగించాయి. కామోద్రేకంతో ఆమెను సమీపించాడు. మునిపుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళి. పరాశరుడు వినలేదు. పడవ చుట్టూ పొగమంచు సృష్టించాడు. కాళి శరీరం నుంచి కస్తూరి పరిమళాలు గుప్పుమనేట్టు చేశాడు. నది మధ్యలో ఒక దీవిని సృష్టించాడు. ఇద్దరూ అక్కడికి వెళ్లి అమర సుఖాలు అనుభవించారు. కాళి గర్భం ధరించింది. పరాశరుడు ఆమెను ఓదారుస్తూ, నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికేమీ దూషణ ఉండదు. నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణు అంశతో జన్మిస్తాడు. సద్గుణశీలుడు, సర్వవిద్య పారంగితుడు అయి ముల్లోకాల్లోనూ కీర్తింపబడతాడు. జగద్గురు అవుతాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను రుక్కు యజు సామ అధర్వణాలుగా విభాగం చేసి వాటికి సూత్రభాష్యాలు రచిస్తాడు. మహాతపస్వి, మహామహిమాన్వితుడు అవుతాడు. ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజనగంధివి అవుతావు అని దీవించాడు. మహర్షి అన్నట్టుగానే కాళింది 12 పిల్లవాణ్ణి కన్నది. అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు. పెద్దల ఎడ వినయ విధేయతలతో మెలిగాడు. పెద్దయ్యాక, తల్లి నా గురించి విచారించకు, తపస్సు చేసుకునేందుకు నేను అడవులకు వెళ్తాను. నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా, కష్టం కలిగినా, లేదా చూడాలని అనిపించినా నన్ను తలుచుకో, నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవులకు వెళ్ళిపోయాడు. అతడే కృష్ణద్వైపాయనుడు. అతని తల్లే చంద్రవంశానికి చెందిన సంతన మహారాజును పెళ్లి చేసుకుంది. ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు. ఇరువర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే. పరిపాలనా సంబంధమైన విషయాలలో కురు పాండవులు కృష్ణద్వైపాయనుడి సలహాలు తీసుకునేవారు. అయితే ఆయన అస్తినాపురంలో కన్నా అడవులలోనే తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ. కురు పాండవ సంగ్రామం ముగిసిన తర్వాత ఆయన భారతగాథ ఆమూలాగ్రం ఊహించాడు. కాని దీనిని గ్రంథస్థం చేసి లోకంలో చదివించడం ఎలా? ఈ కథను వ్రాసేవారెవరు అన్న ప్రశ్న వచ్చింది. వెంటనే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి ధ్యానించాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, నీకేం కావాలి అని బ్రహ్మ అడిగాడు. వ్యాసమహర్షి పరమేష్ఠికి నమస్కరించి తన మనోమేదను వెల్లడించాడు. అప్పుడు బ్రహ్మ, మహర్షి, ఈ కథ వ్రాయడానికి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించు. నీవు సంకల్పించిన గ్రంథం వ్రాయగలవాడు గణపతి ఒక్కడే. నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు సిద్ధి వినాయకుణ్ణి ప్రార్థించాడు. వెంటనే ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసమహర్షి గజాననునికి నమస్కరించి, లంబోదర, మహాభారత మహాగ్రంథాన్ని నేను మనసులో ఊహించుకున్నాను. అది నేను చెబుతూ ఉంటే మీరు వ్రాసుకుపోతూ ఉండాలి. ఏమంటారు స్వామి అని అడిగాడు. అందుకు వినాయకుడు ఒక షరతు పెట్టాడు. నేను వ్రాస్తూ ఉన్నప్పుడు నా లేఖిని క్షణమైనా ఆగడానికి వీలులేదు. అలా నీవు ఆపకుండా చెప్పుకుపోగలవా అని అడిగాడు. ఇది చాలా కఠినమైన నిబంధన. అయినా వ్యాసుడు ఒప్పుకున్నాడు. బదులుగా, దేవా, నేను చెప్పేదాన్ని భావం సంపూర్ణంగా తెలుసుకుని వ్రాసుకుపోతుండాలి. అందుకు తమరు సిద్ధమేనా అని ఎదురు ప్రశ్నించాడు మహర్షి. గణనాథుడు చిరునవ్వు నవ్వి సరే అన్నాడు. ఆ విధంగా వ్యాసుడు చెబుతూ ఉంటే వినాయకుడు వ్రాయడం వలన మహాభారత కథ గ్రంథస్థమై అలరారింది. దానిని మొట్టమొదట తన కుమారుడైన శుకుడికి చెప్పాడు మహర్షి. ఆ తరువాత ఆయన శిష్యులు అనేకులు ఈ కథ చెప్పుకున్నారు. ఈ కథను దేవలోకంలో దేవతలకు వినిపించాడు నారదుడు. గంధర్వులకు, యక్షులకు, రాక్షసులకు చెప్పినవాడు సుఖయోగీంద్రుడు. ఇక ఈ మహాభారత పుణ్యకథను మానవలోకానికి చెప్పిన మహనీయుడు వ్యాసులవారి ముఖ్య శిష్యుడు వైశంపాయనుడు. మహాసముద్రంతో పోల్చదగిన మహాభారతంలో లేని ధర్మసూక్ష్మమంటూ లేదు. ధర్మజ్ఞులు దీనిని ధర్మశాస్త్రమన్నారు. ఆధ్యాత్మిక తత్వవిధులు దీనిని వేదాంతసారమన్నారు. నీతి కోవిధులు నీతిశాస్త్రమని, కవి పండితులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు మహా ఇతిహాసమని, పౌరాణికులు సకల పురాణాశ్రయమని శ్లాఘించారు. విద్యలకు వేలుపోయిన వినాయకుడు వ్రాయడం వలన భారత కథ సావధాన చిత్తులై విన్నవారికి ధర్మార్థ సంసిద్ధి కలుగుతుందని ప్రసిద్ధి.